ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಿನ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ನಿನ್ನಟ ರೋಜಿನ ಮೀಕು ನರಕಾಸುರ ವಧ ಮೊದಲೈನಟುವಂಟಿ ಘಟ್ಟಾಲನ್ನು ಆವಿಷ್ಕರಿಸಿ ಉನ್ನಾನು. ಕೃಷ್ಣ ಭಗವಾನುಡು ಆ ನರಕಾಸುರನು ಯೊಕ್ಕ ಕಾರಾಗಾರಂಲೋ ಮಗ್ಗುತುನ್ನಟುವಂಟಿ ఆ కొన్ని వేల మంది ఆ కాంతలందరినీ కూడా విడిపించినటువంటి వాడై వారందరినీ పరిణయం ఆడాడు. ఆయన అష్ట మహిషుల్ని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, నరకాసురుని యొక్క చెరలో ఉన్న కాంతలని చేపట్టడంలో ఉండేటటువంటి రహస్యం, ఇప్పటికీ మనం దీపావళి అనబడేటటువంటి పండగ ఎందుకు చేసుకుంటాం అనేటటువంటి దాని వెనకాతల ఉన్న తాత్వికమైన కోణాన్ని ఈశ్వరుడు పలికించినంత మేర నేను ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఒకనొకనాడు కృష్ణ భగవానుడు పరమ సంతోషంగా రుక్మిణీదేవి యొక్క మందిరంలోకి ప్రవేశించాడు. అది అసుర సంధ్య వేళ దాటినటువంటి కాలం. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఆ కర్పూరము, అగరు మొదలైనటువంటి సువాసనలతో ఉంది. ఇంటికి కొన్ని నియమాలు ఉండాలి, ప్రతి ఇంటికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఎందుచేత అంటే కొన్ని కొన్ని ఉగ్రత కలిగినటువంటివి, ఔద్ధిక్యముతో కూడినటువంటివి కొన్ని కొన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఎంత కాదు అన్నా అది సత్యం. కాబట్టి లేకపోతే ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటాం పూజలు. కాబట్టి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతిరోజు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏమిటో అలవాటు అంటే ఏదో ఒక భగవన్మూర్తి ఉండాలి ప్రతి గదిలో. ప్రతి గదిలోనూ ఒక భగవన్మూర్తి లేదనుకోండి ఆ గదికి ఒక పవిత్రత ఉండదు. ఒక సాంబ్రాణి కడ్డీని పట్టుకుని వెలిగించి ఒక్కసారి గదిలో ఉన్నటువంటి అన్ని మూర్తులకి చూపించి ఇంట్లో సాంబ్రాణి వెలిగిందనుకోండి ప్రతిరోజు, అది ఇంటి లోపల ఉండేటటువంటి అపవిత్రమైన వాతావరణమును విరవగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. సాంబ్రాణికి ఉన్న శక్తి అది. అందుచేతనే ఇంట్లో సాంబ్రాణి ప్రతిరోజు వేసినట్లయితే, ఒక ధూప్ స్టిక్ వెలిగించగలిగితే ఆ ఇంట్లో ఉండే వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీకు తొందరగా ధ్యానంలో మనస్సు లయమవ్వడానికి కానీ, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల తాదాత్మ్యత కానీ, మనస్సులో భగవంతుని యందు భక్తి కానీ నిలబడేటటువంటి వాతావరణం ఆ ఇల్లు సృష్టిస్తుంది. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో అటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోలేకపోయారనుకోండి, భగవంతుని మీద మనస్సు నిలబెట్టడం కష్టమవుతుంది. అసలే సహజంగా ఇంద్రియాలకి చాపల్యం ఉంటుంది, మనస్సుకి ఆ చాంచల్యం ఉంటుంది. వీటిని ఇంకా పెంచగి పెంచి పోషించేటటువంటి వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టారనుకోండి, ఉన్న ఔద్ధక్యం చాలక ఇవి ఇంకా పెంచుతాయి, పెంచి ఇంకా భ్రష్టత్వం వైపుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాతావరణం పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. చిత రుక్మిణీదేవి యొక్క మందిరంలో చక్కగా అగరు, కస్తూరి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యముల యొక్క సువాసన వస్తోంది. అక్కడ ఉండేటటువంటి ఆ కిటికీల యొక్క రంధ్రముల గుండా చంద్రుని యొక్క లేత కిరణములు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ముత్యాల జాలు కట్టబడినటువంటి ఒక తల్పం ఒకటి అక్కడ అలంకారము చేసి సిద్ధంగా ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కూర్చోగానే చేతిలో దండమును పట్టుకుని దాని చివర ఉండేటటువంటి గాలి వీచడానికి ఉపయోగించే విషినికర్ర వంటి సాధనము చేత అక్కడ ఉన్నటువంటి పరిచారికలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనాన్ని తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారిక చేతిలో ఉండేటటువంటి ఆ దండాన్ని తను తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. విసురుతుంటే కృష్ణుడు రుక్మిణీదేవి వంక చూసి పరమప్రసన్నుడై, మీరు ఈ విషయాన్ని ముందు గుర్తెరగాలి, ఎందుకంటే నేను ఒకరిని కర్కశంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కర్కశంగా మాట్లాడేటప్పుడు నా ముఖంలో అప్రసన్నత గోచరిస్తోంది అనుకోండి, అప్పుడు నేను ఒక రకమైనటువంటి వ్యగ్రతకి లోనయ్యున్నాను అని గుర్తు. నేను వ్యగ్రతకి లోను కాకుండా వచ్చిన వాళ్ళని చాలా చిరునవ్వుతో పిలిచి కూర్చోపెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నా ముఖంలో చిరునవ్వు ఏం చెదిరిపోలేదు, నేను చక్కగా నవ్వుతూనే ఉన్నాను, మాట్లాడేటప్పుడు పరమప్రసన్నంగా ఉన్నాను. కానీ మాట్లాడినటువంటి మాట మాత్రం అవతల వాళ్ళు స్పృహ కోల్పోయేలా ఉంది. అంటే తను వ్యగ్రతకి లోనై మాట్లాడుతున్నాడా, వ్యగ్రతకి లోను కాకుండా మాట్లాడుతున్నాడా? అంటే తను వ్యగ్రతకి లోను కాలేదు, తానే వ్యగ్రతకి లోనైపోయిన వాడు అవతల వాళ్ళని దిద్దుతాడు. తను వ్యగ్రతకి లోను కాకుండా ఆయన ఏదో ప్రతిపాదన చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట ఇవాళ చాలా దారుణమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. మనం ఎప్పుడూ అసలు ఊహించం కూడా రుక్మిణీదేవితో కృష్ణుడు ఎలా మాట్లాడతాడు అని. ఆయన అన్నాడు, రుక్మిణి నిన్ను చూస్తే నాకు పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది. ఎందుచేతనంటే వివాహం జరిగేటప్పుడు వధువు వైపు వారు వరుడి వైపు వారు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉన్నవారై ఉండాలి. నేను ఐశ్వర్యహీనుణ్ణి, దరిద్రుణ్ణి, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాణ్ణి, నీకు శిశుపాలుడి వంటి మహాఐశ్వర్యవంతుడితో నీ అన్న వివాహాన్ని సిద్ధం చేశాడు, నువ్వు నిష్కారణంగా అంత మంచి సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఏమీ చేత కాని వాణ్ణి, పిరికివాణ్ణి, సముద్ర గర్భంలో ఉన్నవాణ్ణి, దరిద్రుణ్ణి నన్ను నువ్వు చేపట్టావేమో అని అనిపిస్తోంది. నువ్వు చేసినటువంటి పొరపాటు దిద్దుకోవాలి అని నీ మనస్సులో కోరిక ఉంటే అట్లాంటి అవకాశం నీకు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుచేత అంటే నా పరిస్థితి ఏమిటో రుక్మిణి నీకు చెప్తున్నాను. లోకుల నడిబడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలు పడదు, బలమదోపేతులు పగగొండ్రు మాతోడ, రాజపీఠములకు రాము తరచు, శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు, నిష్కించనుల మేము నిధులలేవు, కలవారు చుట్టాలు కారు, నిష్కించన జన బంధులము, ముక్త సంగ్రహులము, గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షులైన వారి కాని ఆశ్రయింపము, ఇందు ముకుల తగుల ఇటువంటి మము బోటి వారినేల తగుల వారిజాక్షి. ఆయన అన్నాడు, లోకుల నడువడిలోని వారము కాము, అందరూ లోకంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మాది అటువంటి ప్రవర్తన కాదు. పరులకు మా జాడ బయలు పడదు, మా యొక్క జాడ మేము ఎక్కడుంటున్నామో అసలు పరులకి తెలియదు కూడా, ఎందుకంటే ఎక్కడో సముద్ర గర్భంలో ద్వారకలో ఉంటాడు ఆయన. బలమదోపేతులు పగగుండ్రు మా తోడ, చాలా బలంతో వ్యగ్రతతో మదించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. రాజపీఠములకు రాము తరచు, నేను ఎప్పుడూ సింహాసనమికి కూర్చొని పరిపాలన చెయ్యను, యదువంశానికి ఉన్నటువంటి శాపం చేత ఆయనటువంటి పరిపాలన చెయ్యలేదు. శరణంబు మాకు ఈ జలరాశి, ఎప్పుడు నేను ఈ నీళ్లలో ఎక్కడో దాక్కునుంటాను. సతతంబు, నిష్కించునుల మేము నిధులు లేవు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించేవాణ్ణే కానీ నాకు అంటూ ఐశ్వర్యమేం లేదు. కలవారు చుట్టాలు కారు, పోనీ ఐశ్వర్యవంతులు చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో అంటే నేను గోపవంశంలో పుట్టాను, నాకు ఐశ్వర్యవంతులు ఎవరు చుట్టాలు లేరు. నిష్కించిన జన బంధులము, ముక్త సంగ్రహులము, మోక్షం కోరేటటువంటి వాళ్ళు, ఇళ్ళు వదిలిపెట్టిన వాళ్ళు, సంసారాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మాకు బంధుజనం. గూఢవర్తనులము, మేము ఎలా ప్రవర్తిస్తామో ఎవరికీ తెలియదు, చాలా గూఢంగా ఉంటుంది రహస్యంగా మా ప్రవర్తన. గుణహీనులము, మాకు గుణం లేదు. భిక్షులైన వారి గాని ఆశ్రయింపము, భిక్షమెత్తుకునేటటువంటి వాళ్ళని మేము ఆశ్రయిస్తుంటాం. ఇందు ముఖుల, ఇటువంటి వాణ్ణి ఇంత అందమైనటువంటి నువ్వు వివాహం చేసుకోవడం కోరి కోరి నన్ను వలవడం, వలచి ఉత్తరం రాసి నన్ను నువ్వు స్వీకరించడం అనేటటువంటిది అంత యోగ్యమైన పని అని నేను అనుకోవట్లేదు రుక్మిణి. తగదని ఎరుగవు, మమ్మం తగిలితివి మృగాక్షి, దీనం తప్పవు, నీకుం తగిన మనుజేంద్రు నొక్కని తగులుము, గుణహీన జనుల తగునే తగుల. కాబట్టి నీ ఐశ్వర్యానికి, నీ సౌందర్యానికి, నీ గుణానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యానికి తగినటువంటి వరుణ్ణి ఎన్నుకుని నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అటువంటి వివాహం చేసుకుంటే బాగుంటుంది, నేను నీకు ఏ రకంగా సరిపోతాను అని అడిగాడు. ఇది మనం ఇప్పుడు భాగవతంలో కృష్ణుడు అలా రుక్మిణీదేవితో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్పవలసి ఉంటుంది. నేను ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘట్టం ఒకటి రామాయణంలో చేశాను. ఎప్పుడు చేశాను అని మీరు అడుగుతారేమో. నేను రామాయణం చెప్పిన నాళ్ళు అందరూ ప్రసన్నంగా ఉన్నారు నా పట్ల. రామాయణంలో ఉంది కాబట్టి నేను ఒకటి చెప్పాను. ఎప్పుడు? యుద్ధకాండలో సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు మాట్లాడుతున్నప్పుడు రాముడు మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాను. మీరు చెప్తే నమ్మరు, నేను ఇంటికి వెళ్ళాను, అయ్యో ఆయన ఆ రోజు సాయంకాలం వరకు నాకు నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా నన్ను కొట్టలేదంతే. యథార్థంగా జరిగిందండి ఇది రామాయణంలో. నాకు ఫోన్లు చేసి కంఠాలు ఎంత కోపంగా ఉన్నాయో తెలుసా అండి. మర్యాదకి కోటేశ్వరారు అన్నారు. ఎంతో ప్రియంగా పిలిచేవాళ్ళు కూడా కోటేశ్వరారే మీరేనా మాట్లాడేది? ఆ నమస్కారం, మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాం. కట్టడం ఇష్టం లేక పెట్టిన నమస్కారం అది, తెలిసిపోతోంది. కోటేశ్వరారా అండి మాట్లాడేది? ఆ నమస్కారం సార్ అనేవాడు కూడా అలా అనలేదు. అంటే నేను నమస్కారాల కోసం విరిక్కిపోయినానని కాదు, ప్రవర్తనలో చేసిన తేడాకి చెప్తున్నాను అని. ఏమిటండి మీరు ఇవాళ అలా చెప్పారు? ఏమిటి సీతమ్మ తల్లి అంత లోకుగా దొరికిందండి రాముడికి? మీరు చెప్పింది మాకు జీర్ణం కాలేదు, రేపు మీరు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నారండి. నేను తెల్లబోయాను. ఇదేమిటండి, నన్ను పలహారం చేయనివ్వలేదు, నన్ను పడుకోనివ్వలేదు, ఫోన్లే ఇలా పెట్టను, ఫోన్ రాను, మళ్ళీ ఎత్తను. ఏమిటంటే సీతమ్మ విషయంలో అలా ఏమిటి? నేనా బాధ్యుడి? ఎన్ని ఫోన్లో, ఆఖరికి నేను ఇంకా పడుకోవడానికి కూడా టైం సరిపోక 11:30 అయిపోతోంది. ఓ ఫోన్ మాట్లాడుతుంటే పీప్ పీప్ అని వచ్చేస్తోంది ఫోను. విసిగిపోయి 11:30 టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసి మర్నాడు సంధ్యావందనం చేసుకుని ఫోన్ తగిలించాను. మళ్ళీ మొదలు, మళ్ళీ కోటేశ్వరారు మీరు చెప్పింది మాకు నచ్చలేదు, సీతమ్మ తల్లిని అలా అండం ఏమిటండి రాముడు అని మళ్ళీ ఫోన్లు. అయ్యా నేనేం చేయగలనండి, వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్పాను, అలా మాకు జీర్ణం కావట్లేదు, మీరు క్లారిఫై చేయండి అన్నారు. అంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసండి, ఉన్న రామాయణాన్ని ఉన్నట్టు చెప్పగలను కానీ మార్చి ఎవరి తృప్తి కోసమో నేను చెప్పలేను. కానీ దాని గురించి నేను ఒక వివరణ చేస్తే కొంచెం దాన్ని నక్క అండం మానేసి అది జుంబుకము అని నేనంటే వాళ్ళకి తృప్తి కలిగింది. కాబట్టి అప్పుడు నేను దాన్ని ఇంకొంచెం మెత్తగా వివరణ చేస్తే కొంతవాళ్ళు తృప్తి పడ్డారు. కానీ నాకు అనిపించింది రామాయణం విన్న వాళ్ళకి రామభక్తి కన్నా సీతమ్మ పట్లే వీళ్ళు ఎక్కువ భక్తి పెంచుకున్నారనిపించింది. ఆ రామాయణానికి అందుకే ఎలా ఉంది, వాల్మీకి మహర్షి సీతాయాశ్చరితం మహత్ అని పేరెట్టుకున్నాడు. నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటనల్లో అదొకటి. సీతమ్మ తల్లి పట్ల అంత భక్తితో అంత అంటే ఇవాళ నాకు అలా చేయకుండా ఉంటారని నేను ఇది చెప్పుకుంటున్నాను అన్నమాట. రుక్మిణీదేవితో కృష్ణుడు ఇలా మాట్లాడారని మళ్ళీ ఆ రోజు సంఘటనలు మొదలవుతాయేమో అని ముందుగా చెప్పుకుంటున్నాను. అందుకని మీరు నేను అలాంటి అవకాశం ఇవ్వకుండా నేను ముందే వివరణ చేసేస్తాను. మీరు తృప్తి పడిపోతారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే రామయ్య అమాయకత్వం కృష్ణయ్య దగ్గర ఉండదు, గాంభీర్యంతో ఉంటాడు. ఈయన చాలా చమత్కారంగా ఉంటారు కృష్ణస్వామి, అందుకని ఆయన తెలిసిపోతారు, ఆయన స్పష్టంగా కనపడిపోతారు. కాబట్టి ఇవాళ మనకు అటువంటి ప్రమాదం దాపురించదు. కాబట్టి ఈ మాటలన్నీ, కాబట్టి నువ్వు ఎవరినైనా పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, ఎవరైనా సంపత్తి కలిగినటువంటి వాడిని నువ్వు వివాహం చేసుకో అన్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు విసురుతున్నటువంటి రుక్మిణీదేవి యొక్క ముఖవళికలు మారిపోవడం ప్రారంభించి అంత అందంగా ఉండేటటువంటి తల్లికి ఆపాదమస్తకం చెమటలు పట్టేయడం మొదలుపెట్టాయి. పెదవి అదిరిపోయింది, అదిరిపోయి ఒళ్ళంతా ఉనికిపోయి చిట్ట చివరి మాట అన్నాడైన, నువ్వెవరినైనా వివాహం చేసుకోవచ్చు. చప్పుడయింది. ఏమిటి చప్పుడయింది అని ఆయన ఇటు పక్కకి తిరిగాడు. ఆవిడ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇంత కృష్ణ పరమాత్మ ఈ మాటలు అన్నవాడు ఏం చేశాడో తెలుసా అండి? లేచి గబగబా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో ఎత్తి కూర్చోపెట్టుకుని ఒళ్ళో కని సంభ్రమంబున తనువునం తనువుగా అనువున చందనం వల్ల నలది గంధం తీసుకొచ్చి ఆవిడ ముందు చల్లపడడం కోసమని ఆవిడ ఒళ్ళంతా గంధం రాసేట. కన్నీరు పన్నీట కడిగి ఆవిడ ఏడుస్తుంటే ఆయన ముఖం చూసి ఆవిడ ఏం మాట్లాడలేకపోతోంది కానీ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది ఆయన అన్న మాటలకి. ఆ కన్నీటిని పన్నీటితో కడిగట్ట. కన్నీరు పన్నీట కడిగి కర్పూరంపు పలుకులు చెవులలో బారనూది. కర్పూర వాసన వచ్చేటటువంటి ఆ పలుకులు, ఆ అటువంటి సువాసన ఆవిడ చెవులలోకి ఊదెట్ట. కర్రమొప్ప ముచ్చాల సరుల చిక్కెడలించి ఉరమున పొందుగా నిరవుకొలిపి. ఆ పడిపోయినప్పుడు హారాలన్నీ ఒక పక్కకి చిక్కు పడిపోయాయి, అవన్నీ చిక్కులు విడతీసి గుండెల మీద చక్కగా వేశాట. తిలకంబు నునుపాల పలకంబుపై తీర్చి వదలిన భూషణ వళ్ళు తొడిగి. ఆ నుదుట చెమట పట్టేసి కరిగిపోతున్నటువంటి కుంకుమని చక్కగా దిద్ది ఆ ఒంటికి పట్టిన చెమటంతా తుడిచేసి కమలదళ చారుతాళ వృంతమున విసిరి ఒక పెద్ద తామర పువ్వురేకులతో చేసిన విసినికర్ర తెప్పించట. అడుసు తొక్కన ఎలా, కాలు కడుగని ఎలా అన్నట్టుంటుంది ఇది మనకి పైకి చూడ్డానికి. ఆ తామర పువ్వు రేకులతో చేసిన విసినికర్ర ఒకటి తెప్పించి విసిరెట్ట. అంటే అలాంటివి కూడా ఇళ్లలో ఉంచుకోవడం మంచిదనమాట. కాబట్టి విసిరేట పొలుచు పయ్యదకుచముల పొందుపరచి చిత్తమిగురొత్తమయ్యన సేద తీర్చి బిగియ కౌగిట చేర్చి నెమ్మగము నిమిరి. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్టు ఆవిడ ప్రసన్నమయ్యేటట్టు ప్రవర్తించి ఆవిడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని, అయ్యయ్యో అదేమిటి రుక్మిణి, నేను రెండు విరసోక్తులు ఆడాను నీతోటి. సరసోక్తులు భర్త ఆడతాడు భార్యతోటి, నేను నీతో ఇవాళ విరసోక్తిని ఆడాను. ఆ మాట అన్నందుకే నువ్వు అంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి అన్నాడు. అయితే మీకు వెంటనే ఏమండి, ఎంత సరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది, విరసోక్తికైనా ఓ హద్దు ఉంటుంది, ఇదేం విరసోక్తి అండి, అందున కృష్ణుడి లాంటి స్వామి ఇలా మాట్లాడవచ్చా అని మీకు అనుమానం వస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేస్తే మీరు తొందరగా దీన్ని పట్టుకుంటారు. ఎన్నడూ అబద్ధమాడనటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడు ఆయన అని మన అందరం ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈయనని మనం తప్పకుండా నమ్మవచ్చు అనుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తనలో చిన్న తేడా ప్రారంభమైంది అనుకోండి. చిన్న తేడా ప్రారంభమైతే చిన్న తేడా ఏది కానీ బెంగ చాలా ఉంటుంది. ఏమండి ఎవరో తెలిసి తెలియని వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు అంటే వేరు, ఈయన అలా ఉండడు అని మనం అనుకున్నాం. అలాంటిది ఆయన ఏమిటండే ఈ మధ్య ప్రవర్తనలో చిన్న తేడా కనపడుతోంది అని బెంగ పెట్టేసుకుంటాం. రుక్మిణీదేవి యందు చిన్న దోషము కలిగింది. ఏమిటి ఆ చిన్న దోషం అంటే, దీన్ని సత్యభామ యందు భరిస్తాడు స్వామి, రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీదేవికి చిన్న అతిశయం వచ్చింది. ఏమిటంటే అష్టమహిషులలో నేను పట్టమహిషిని, నేను ప్రధానమైనటువంటి భార్యని, పట్టమహిషిని కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండా నా మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. మీకు యథార్థం ఏమిటో తెలుసా అండి, కృష్ణ పరమాత్మ 16,000 మంది ప్లస్ యనమండుగురు, 16,000 యనమండుగురు గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు, ప్రతిరోజు ఉంటాడు, అందరితోనూ క్రీడించినట్టుంటాడు. కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి. అదో ఆశ్చర్యకరమైన పరబ్రహ్మము యొక్క స్థితిని మనం ఊహించలేము, దాన్ని మనం ఆలోచించలేము, అది మన మేధస్సుకు అందేటటువంటి విషయము కాదు. కాబట్టి రుక్మిణీదేవికి కలిగినటువంటి చిన్న అతిశయం అది పెరిగి పెద్దదైపోతే ఆవిడ ఉపద్రవాన్ని తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మీ అంశ, కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఆ తల్లికి ఇవాళ ఇంతమంది సమతులతో ఉండడంలో అతిశయ భావన కలుగుతోంది. ఈ అతిశయ భావన ఆమె ఎందు తీస్తే ఆవిడ పరమమంగళప్రదురాలుగా నిలబడుతుంది. కాబట్టి ఆవిడిని దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన నిజంగా విరసోక్తి నాడడంలో ఆయన కోపానికి ఏదైనా కడుపులో పెట్టుకుని మాట్లాడిన వాడైతే చిరునవ్వుతో ఒకలా ఉండి పైకి అలా మాట్లాడదు కదా. అందుకే ఆయన మాట్లాడే ముందు ఆయనకున్నటువంటి స్థితిని పోతనగారు అంత వర్ణన చేసిన తర్వాత పద్యాన్ని ప్రారంభం చేశారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించినటువంటి ప్రవర్తన. ఈ మాటలు వినగానే అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి విషయం ఒకటి చెప్పింది. ఆవిడంది, కృష్ణ మీరు చెప్పినటువంటివన్నీ పరమయథార్థములు, మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అసత్యం లేదు. మీరు ఇందాక అన్నారే మీరు చెప్పిన దాంట్లో ఏది అబద్ధం కాదు, కాబట్టే నేను చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. కారణం ఏమిటో చెప్పమంటారా? అదే పద్యాన్ని మీరు ఇంకో కోణంలో చూడండి. లోకుల నడువడిలోని వారము కాము. లోకులందరూ ఎలా ఉంటారో మీరు అలా ఉండేవారు కారు, మీరు పరమాత్మ, అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. పరులకు మా జాడ బయలు పడదు. ఎదురుగుండా భార్య కనబడుతుంది, కొడుకు కనబడతాడు, కూతురు కనబడుతుంది, ఇక్కడే ఉన్న పరమాత్మ ఎప్పుడూ బయటపడ్డవు. అందుకని అందరికీ కనపడేటటువంటి రూపానివి కౌ పరబ్రహ్మ స్వరూపానివి. బలమదోపేతులు పగగుండ్రుమాతోడా. బలంతో అతిశయించి మదమెక్కిన వాళ్ళుంటారే, మా అంత వాళ్ళ మేమన్న వాళ్ళు నీతో వైరం పెట్టుకుంటారు, నిన్ను మర్చిపోతుంటారు. నువ్వు చెప్పింది యథార్థమే. రాజపీఠములకు రాముతరచు. సమస్త బ్రహ్మాండములను హేళగా నిర్వహించేటటువంటి నీకు పరిమితమైన ఒక సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం ఉందా? అందుకుని నువ్వు రాజపీఠాలెక్కవు. శరణంబు మాపు ఈ జలరాశి సతతంబు, ఈ నీటిలోకి వచ్చి నువ్వు ఉండడం అనేటటువంటిది అందరిలా ఉన్నవాడివి కావు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్క ప్రాణి కూడా మరణించకూడదని అందరినీ భద్రంగా తెచ్చి ఇక్కడ పెట్టడం కోసమని తీసుకొచ్చిన వాడివి. నువ్వు మాత్రం జరాసంధుడు వచ్చినప్పుడు, కాలయవనుడు వచ్చినప్పుడు అక్కడే ఉన్నావు, ఆ మధురానగరం కోటలోనే ఉన్నావు. కాబట్టి నీ చేష్టితములు లోకరక్షణ కోసమే కాని నీ చేష్టితములు నీ రక్షణ కొరకు కావు. కలవారు చుట్టాలు కారు, ఐశ్వర్యవంతులు ఎవరు నీకు చుట్టాలు కారు. ఎందుకని ఐశ్వర్యవంతులు చుట్టాలు కారు అంటే అర్థం డబ్బొస్తే భగవంతుడికి దూరం అయిపోతారని కాదు దాని అర్థం. మీరు వేరొక కోణంలో అర్థం చేసుకోవాలి. మేము ఐశ్వర్యవంతులము, మీరు ఐశ్వర్యవంతులు కారు అన్న భావన పెరిగిన వారికి ఆయన దగ్గర వాడు కాడు. ఇది ఈశ్వర విభూతి, నాకున్న ఈశ్వర్యం పరమేశ్వరుడిచ్చిందన్నవాడికి ఆయన ఎప్పుడు దగ్గరే. మేము ఐశ్వర్యవంతులం, మేము కలవారం అండి, వాళ్లతో మేము ఎలా కూర్చుంటాం కలిసి అన్నాడు అనుకోండి ఎవరో ఒక ఆయన, ఆయనకి ఆయన దూరం అయి ఉంటాడు. కాబట్టి ఇలా నిష్కించిన జనబంధులము అన్నీ విడిచిపెట్టి, అన్నీ ఉన్నా అన్నీ వదిలిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుడి కోసమే జీవితము గడిపేటటువంటి పరమ భగవతోత్తములు ఎవరుంటారో అటువంటి వారికి చెందిన వాడవు నువ్వు. కాబట్టి ముక్త సంగ్రహులము ఎప్పుడూ కూడా తాను పరబ్రహ్మస్వరూపుడై తన నడువడి ఒకరు అర్థము చేసుకోలేని రీతిలో ఉండేటటువంటి వాడు. భిక్షులైన వారి కాని ఆశ్రయింపము, అన్నీ విడిచిపెట్టేసి ఎప్పుడు ఈశ్వరుణ్ణి చెయ్యి చాపి అడిగి పుచ్చుకునేవాణ్ణే తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపనన్న వాడి దగ్గర చెయ్యి చాపేటటువంటి వాణ్ణి. అంటే అందుకే నేను ఎవరి కాళ్ళు కడుగుతానో తెలుసా, నేనెవరికి నమస్కరిస్తానో తెలుసా అని అడిగాడు ఆయన. ఎవరికి నమస్కరిస్తావు కృష్ణ అంటే, మనస్సులో ఏ కోరిక లేకుండా ఎప్పుడూ భగవంతుడి గురించి చెప్పుకుని రమించిపోయేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఎక్కడున్నాడో వాడి పాదములకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇందుముఖుల తగుల ఇటువంటి మమ చోటి సౌందర్యవంతులైనటువంటి కాంతలకి నీతో పనిలేదు అన్నావు. నిజమే, నీకు కావలసినది అంతః సౌందర్యం తప్ప బాహ్య సౌందర్యంతో నీకు పనేమిటి? కృష్ణ, నువ్వు అన్న మాటలలో చమత్కారాన్ని నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను నేను చేరుకున్నాను స్వామి, నాకు ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చూడండి, భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడంలో, భగవద్వాక్యాన్ని విని తప్పు దిద్దుకోవడంలో ఈశ్వరుడికి దగ్గరవుతారు. అధిక్షేపించారనుకోండి దూరం అయ్యి ఉండేవారు. ఈశ్వరుడు తప్పు దిద్దడానికి మాట్లాడినటువంటి సంఘటనని, ఒక మాటని మన జీవితానికి అన్వయం చేసుకుని దిద్దుకోవడానికి మనం సిద్ధపడితే మనం రుక్మిణీదేవిలా దగ్గరికి జరుగుతాం. అలా జరగడానికి మీరు ఇష్టపడక మా అంతటి వారము మేము అన్నారనుకోండి, ఈ పై సీస పద్యంలో ఏదో ఒక పాదంలోకి వెళ్ళి పడతారు, ఈశ్వరుడికి దూరం అవుతారు. అందుకే పద్యరచన ఎంత గంభీరంగా జరిగిందో చూడండి. ఆ ఆంధ్రీకరణము పోతనగారికే చెల్లింది, మహానుభావుడికి. ఆ పోతనగారి పాదములకు నా శిరస్సు ఉంచి నమస్కారం. కాబట్టి అని ఆవిడంది, నీరదాగమ మేఘ నిర్యత్పయప్పాన చతకం వేగునే చౌటి పెడకు పరిపక్వమా కంద ఫలరసం పులగ్రోలు క్రీరంబుసనునే దూరములకు ఘనరవాకర్ణనోత్కలితమయూరము కోరునే కఠిన జిల్లీరవంబు కరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహమరుగునే శునక మాంసాభిలాష బ్రవిదలాకార భవదీయ పాద పద్మ యుగ సమాశ్రయ నైపుణ్యోగ చిత్తమన్యుచేరునే తనకుపాస్యంబుగా భక్త మందార దుర్భర భవ విదూరా అందావిడ. ఎంత గొప్ప మాట మాట్లాడిందో చూడండి. ఈశ్వర చేతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు ఆ చేతకాన్ని. కారుణ్యామృతవర్షిణం గల విపద్ గ్రీష్మచ్చిదాకర్మటం అని ఆ చేతక పక్షి దానికి దాహం ఇస్తుంది. దాహం ఇస్తే నోరు ఎండిపోయినా సరే చేతక పక్షి భూమి మీద వచ్చి పడిపోయినటువంటి నీటి గుంటలో ఉన్న నీటిని తాగదు. అది నోరు పైకి పెట్టి మేఘం వచ్చి మేఘం కురుస్తున్నప్పుడు పడేటటువంటి చినుకులు భూమి మీద పడక ముందు పట్టి తాగుతుంది తప్ప తాను మాత్రం భూమి మీదకి రాదు. మనకి పక్షులు జీవితాన్ని నేర్పుతాయండి. హోమపక్షి అని ఒక పక్షి ఉంది, ఆ పక్షి భూమిని అసలు ముట్టదు, అది ఎప్పుడు ఆకాశ పథంలో తిరుగుతుంది. అందుకే అది యోగికి సంబంధించినటువంటి పక్షి అని రామకృష్ణ పరమహంస చెప్తారు. అది గర్భం కూడా ఎక్కడ దాలుస్తుందో తెలుసా అండి, ఆకాశంలోనే. అది ప్రసవం ఎక్కడో తెలుసా అండి, ఆకాశంలోనే. మరి పిల్ల పుట్టినప్పుడు ఎలాగా అంటే, ఆ పిల్ల ఎక్కడో ఆకాశ పథంలో పుట్టి ఎగరడం చేత కాక కింద పడిపోతుంది. కింద పడిపోతున్నప్పుట హోమపక్షి యొక్క బిడ్డ భూమికి దగ్గరికి వచ్చేసాక చెయ్యి నేను భూమిని ముట్టనని రెక్కలల్లార్చి మళ్ళీ ఆకాశంలో వెళ్ళిపోతుంది. అంతే, ఆకాశంలోనే తిరుగుతాయి అవి. తిరిగి అంతరిక్షంలోనే శరీరాలు వదిలిపెట్టి శరీరాలు కూడా అక్కడే తేలుతాయి, తప్ప అసలు అవి భూమి మీద పడవు, ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆకాశంలో తిరగడం అంటే ఏమిటో తెలుసా అండి, ఆకాశంత అంతటా వ్యాపించినది. కుంజరహ అంటే భూమిని అంటి పెట్టుకుని ఉండేవాడు, అంటే ఎప్పుడు సంసారమునందు ఉండేవాడు. ఎప్పుడు ఈశ్వరానుసంధానము తప్ప సంసారానుసంధానము తెలియనటువంటి మహాయోగి పుంగవులకు సంకేతముగా ఉంటుంది ఆ పక్షి, అలా తిరుగుతుంది అది. కాబట్టి పక్షుల్లో ఎంత చమత్కారం ఉంటుందో, ఎన్ని రకాల పక్షులున్నాయో ప్రపంచంలో. రామాయణంలో ఆ పక్షుల గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, అందుచేత ఆవిడంది చేతక పక్షి ఆకాశంలోంచి మేఘము కురుస్తున్నప్పుడు ఉన్నటువంటి వాన తాగి బతుకుతుంది తప్ప భూమి మీద ఎక్కడో ఒక మురుగి గుంటలో ఉన్నటువంటి నీటిని తాగి బతుకుదామని చేతక పక్షి అనుకోదు. అలాగే చిలుక తను తినవలసి వస్తే ఆరముగ్గినటువంటి మామిడి పండుని మామిడి చెట్టు మీద కూర్చుని తింటుంది తప్ప, అయ్యో మామిడి పండు దొరకలేదు కదా అని ఉమ్మెత్త చెట్టు మీద వాలి ఉమ్మెత్తకాయని చిలుక కొరకదు. అలాగే నెమలి తాను నాట్యం చెయ్యవలసి వస్తే నెమలి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే, ఎండాకాలం పూర్తయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి చీకటైపోయి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి గాలొచ్చి ధూళి రీగుతూ ఆకాశంలో ఒక్కసారి పెద్ద ధనొచ్చి మెరుపు మెరిసి ఇంకా వర్షపు చినుకులు ప్రారంభమై టప్ టప్ అని ఇంతంత చినుకు పడడం మొదలవగానే ఆ నెమలి ఇలా కంటవెత్తి మగనెమలి అటు ఇటు చూసి ఆకాశం వంక చూసి ఆకాశం చేసినటువంటి ఆ మేఘము యొక్క ధ్వనిని చూసి పొంగిపోయి పించాన్ని ఎంత విప్పగలదో అంత విప్పి ఇంకా 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 విప్పడానికి ఇలా 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 అని ఇంత పించం విప్పి అడుగులు వేసి అప్పుడు నాట్యం చేస్తుంది తప్ప దిక్కుమాలిన అడవిలో ఏల పురుగుల ధనులకి నెమలి నాట్యం చెయ్యదు కృష్ణ. అలా ఒకవేళ ఏనుగు తినవలసి వస్తే ఆకలి వస్తే ముఖ్యములు నిల్వ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి ముత్యములను అటు ఇటు తోసి కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అడవిలో కనబడిన కుక్క మాంసం సింహం తిందవు. అలా నేను బ్రతికి ఉన్నంత కాలము, నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేత వాక్కు చేత కూడా చేరేదానను కాను. ఈశ్వర నువ్వు ఇవ్వగలిగిన వరం ఉంటే నాకు అది ఇయ్యి అని అడిగింది. ఏమి రుక్మిణీదేవండి, కృష్ణుడు ఎటువంటి విరసోక్తి మాట్లాడితే ఆవిడ ఎటువంటి ప్రతిజ్ఞ చేసి మాట్లాడిందో చూడండి. ఇప్పుడు ఏం తెలుసుకుంది ఆవిడ, భగవంతుని యొక్క పవిత్రతని ఆయనకున్నటువంటి బేలతనాన్ని దిద్దడానికి ఒక్క మాట అంటే స్పృహ తప్పి పడిపోతే అయ్యో నేను ఇంత కఠినంగా అనకుండా ఉండవలసిందేమోనని పరిగెత్తుకొచ్చి గబగబా కన్నీరు తుడిచినవాడు కాడు. ఈవిడ కన్నీరు నా చేత్తో తొడవానవా అని పన్నీట చెయ్యి ముంచి కన్నీరు తుడిచాడు. ఆయన చేతులతో ఒళ్ళంతా గంధం పూశాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ఆవిడ నగలన్నీ తాను దిద్దాడు, చుట్టూ ఆవిడ చెలికెత్తెలు చూస్తున్నారని కూడా సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా ఇంతమంది మధ్యలో ప్రియమార కౌగలించుకున్నాడు. రెండు చేతులతో ఎత్తి తీసుకెళ్లి పాంపు మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఒక మాట అంటున్నాడు, రుక్మిణి నీవు పతివ్రతామణివి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావవు, నీ మనోగతుల బాయక ఎప్పుడు అస్మదీయ సంసేవయ కాని అన్యము భజింపవు, పుట్టిన నాట నుండి నీ భావమి రింగియుండియను పల్కిన తప్పు సహింపు మానిమి అన్నాడు. సత్యభామాదేవి కాళ్ళు పట్టుకుని చెప్పినటువంటి పద్యానికి ఉన్న ప్రాశస్త్యం రుక్మిణీదేవి విషయంలో చెప్పినటువంటి పద్యానికి లోకంలో అంత ప్రచారం లేదు. కానీ ఆనాడు కృష్ణ పరమాత్మ ఎంత బేలగా మాట్లాడాడో చూడండి. రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడొక్క మాట చెప్తే ఆయన అన్నాడు, నీవు పతివ్రతామణివి, నాకు తెలుసు రుక్మిణి నువ్వు పరమ పతివ్రతవి, నిర్మల ధర్మ వివేకశీల సద్భావవు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన దానివి, వివేకమున్నదానివి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. నా భర్త నన్నొక్క మాట అన్నారంటే నన్నేదో దిద్దడానికన్నవారే తప్ప నా మనస్సు బాధ పెట్టడానికన్నవారు కాదు. నా వల్ల ఏ పొరపాటు జరిగిపోయిందో అని నీలో నీవు బెంగ పెట్టేసుకోవడంలో స్పృహ తప్పిపోయిన స్వభావం ఉన్నదానవు. బాల్యము నుండి నన్ను ప్రేమించిన దానవు. ఎన్నడూ నా నుండి విడిపడకుండా ఉండాలని కోరుకున్న దానవు. పుట్టిన నాటి నుండి నన్నే స్మరించిన దానవు. అటువంటి దాని పట్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే నా తప్పు సహించు రుక్మిణి అని రెండు చేతులు ఎత్తి ఇలా అన్నట్టు. రుక్మిణీదేవి గభాలన ఆ చేతులు పట్టుకుని, స్వామి మీరంత మాట అనకూడదు, నాకు ఒక్క వరం ఇవ్వండి అని అడిగింది. ఎంత చిత్రమైనటువంటి మాటో చూడండి. ఆవిడంది, కృష్ణ నేను మిమ్మల్ని అడిగే వరం ఏమిటో తెలుసా? ఇది బాహ్యమునందు భర్త భార్యతో కాని భార్య భర్తతో కాని అనలేదు. ఈ సంఘటన మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నా అంత భక్తుడు లేడన్న అతిశయం కాని, నా అంత గొప్పవాడు లేడన్న అతిశయం కాని, నేనింత వాణ్ణన్న అతిశయం కాని, లేకపోతే మీకు ఈశ్వరుడు ఏదో ఒక విభూతినిస్తాడు. ఒకరు అందంగా ఉండొచ్చు, ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఒకరు పాండిత్యంతో ఉండొచ్చు, ఒకరు నాలుగు మాటలు చెప్పగలిగి ఉండవచ్చు. ఏ విభూతి ఉన్నా ఆ విభూతి ఈశ్వరుడు యొక్క ప్రచోదనము. ఆయన అనుగ్రహించిన ఎందు ఈ లక్షణము పెట్టాడు. లేకపోతే నాకేముంది? నాకు దారుఢ్యమా? నేను ఎప్పుడైనా వెళ్ళి ఏ పల్లకి అన్నా స్వామివారిది, ఏ వెంకటాచలం లాంటి మహాక్షేత్రాల్లోనో పరమపురుషుడి యొక్క పల్లకీలు మోశానా? పొయ్యలేదు. లేదా పోని స్వామికి ఎప్పుడైనా చక్కగా కూర్చుని 100,000 చామంతి పూలు తెచ్చి పరవశించిపోతూ సహస్రంతో పూజ చేశానా? పూజ చేయలేదు. పోని ఎప్పుడన్నా నమక చమకాలతో పొంగిపోతూ సంతతధారతో ఈశ్వరాభిషేకం చేశానా? చేయలేదు. మరి నాకేమిచ్చాడు ఈశ్వరుడు? ఒక వేదిక మీదకి వెళ్ళేటప్పటికీ ఏవో 4 పద్యాలు పట్టుకుని భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకునే అదృష్టం ఇచ్చాడు. ఈ 4 మాటలు చెప్పుకుని నువ్వు తరించి పోరా, నేను స్వీకరిస్తానన్నాడు. ఈశ్వర, 4 మాటలు మాట్లాడగలిగినటువంటి శక్తి నాకిచ్చి నన్ను తరింపచేశావు అని అనుకున్నాననుకోండి, అంటే ఉదాహరణ వేరొకరి మీద పెట్టకూడదు అందుకని నా మీద పెట్టుకున్నాను అని అనుకుంటే పొరపాటు లేదు. నా అంత గొప్పగా ఎవడు చెప్తాడండి, నేను చాలా బాగా చెప్పానండి భాగవతం అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఒక్కసారి తన స్థానం ఏమిటో చూపిస్తాడు. ఓహో, నువ్వు కదురా చెప్తున్నవాడు భాగవతం, నేను చెప్పించానా, ఇంకొకడు చెప్పించాడా? ఈశ్వర, నేనేవాణ్ణి చెప్పడానికి, నేనా చెప్పినవాణ్ణి? నువ్వు చెప్పించావు. ఎవరన్నారండి ఈ మాట? ఉపన్యాసం చెప్పినవాడు కాదు, పోతన గారి పద్యాలు రాస్తే ఆయన పద్యాలు ఎదురు పెట్టుకుని చెప్పుకున్నవాడు కాదు. ఏ మహానుభావుడు 12 స్కంధములను ఆంధ్రీకరించాడో, మంత్రశక్తి కరగకుండా ఆంధ్రీకరించాడో అటువంటి వాడు నేను రాయలేదన్నాడు. పలికెడిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. ఎప్పుడైనా చిన్న అతిశయం వస్తే ఈ ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రుక్మిణీదేవి అంతటి దాన్ని కృష్ణ పరమాత్మ, రుక్మిణి నువ్వింత సౌందర్యవతివి, అంతటి వాణ్ణి వివాహం చేసుకోవలసిన దానివి, ఐశ్వర్యవంతురాలివి, కాబట్టి పాపం నన్ను అనవసరంగా వివాహం చేసుకుని బాధపడుతున్నావేమో, ఇప్పటికైనా నీ ఇష్టం, చేసుకుంటే ఎవరినైనా చేసుకో అంటే ఆ మాటకి బాధపడింది తప్ప అసలు నిజంగా ఒక మాట ఆవిడ తిరగేసి అనాలనుకోండి, నేను ఇలా అన్నానని అనుకోవద్దు, ఆవిడ అనాలనుకోండి, ఆవిడ అనగలదు రుక్మిణీదేవి. ఏమనగలదు? ఓహో, అందుకే ఎలా ఉంది మీరు అంతమందిని చేసుకొచ్చారు అని అచ్చు కదండి. నేను అన్నానని కాదు, మీరు ఆలోచించండి, రుక్మిణీదేవి స్పృహ తప్పిపోవడం ఎందుకండి? ఆవిడ అనొచ్చు ఈ మాట. ఓహో, అందుకే ఎలా ఉంది, నేను చాలక 16,007 గురిని తెచ్చుకున్నావా అనొచ్చు. అలా అనుంటే ఆవిడ రుక్మిణీదేవి ఎందుకు అవుతుందండి? పనికి మాలిన ఉపన్యాసాలు వీధికి లెక్కి చెప్పేటటువంటి ఒక వనిత అవుతుంది ఆవిడ. రుక్మిణీదేవి అవదు. రుక్మిణీదేవి గురించి పోతనగారంతా పరవశించిపోరు. రుక్మిణీదేవి అనగా ఎవరంటే, బాహ్య సంపత్తితో పరవశించిపోయింది కాదు, అంతఃసంపత్తితో పొంగిపోయింది. ఈశ్వరుడు దేన్ని చూసి ప్రేమిస్తాడో తెలుసా అండి? ఈశ్వరుడి యొక్క విభూతి మీయందు ప్రసరిస్తే మీకు ఐశ్వర్యం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే మీకు అందం వచ్చింది, ఈశ్వరానుగ్రహం ఉంటే యవ్వనం నిలబడింది, ఈశ్వరానుగ్రహం ఉంటే మీరు కదలగలుగుతున్నారు. ఆ ఈశ్వర సంకల్పము ఇంత పిసరు మారిందనుకోండి, అంతే, రాజులు తరాజులైపోతారు. శ్రీగుణరత్న కోశంలో చెప్పినట్లు ఇవాళ రాత్రి వరకు సార్వభౌముడిగా ఉన్నవాడు. చిత్రనళీయంలో నలుడు చెప్పుకుంటాడు, సార్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడవుచు మరగనేడు, విమలాత పత్రముల్ వెలయగలిగిన రేడు వర్షాతపతముల మెలగనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అథమ విధమున ఇట్టి దేవి ధిక్కుతంబు అని చెప్పుకున్నాడు. ఈశ్వరానుగ్రహాల తొలగిందనుకోండి, నలచక్రవర్తి అంతటి వాడు ఏమైపోయాడు. గరిటయూ క్రోవియూ పట్టెనేడు అని చెప్పుకున్నాడు చిత్రనలీయం. ఏమి పద్యాలండి, ఎప్పుడైనా నలదమయంతుల గురించి ఆ చిత్రనలీయం చెప్పాలనిపిస్తుంటుంది నాకు. సరే మనకెందుకు అని ఊరుకుంటుంటాను. కాబట్టి భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, ఈశ్వరానుగ్రహం తప్పిపోతే ఎంతసేపు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వర విభూతిగా అనుభవించడంలో అతిశయం కలిగినప్పుడు ఉత్తర క్షణం ఆనాడు రుక్మిణీదేవి ఎలా మాట్లాడింది, మాట్లాడి అంత సౌందర్యంతో గెలుచుకుంది. మీరు చూడండి, పార్వతీదేవి కన్నా సౌందర్యవతిని ప్రపంచంలో చెప్పరు ఇంకా. సౌందర్యము అంటే ఎవరిని చెప్తారో తెలుసా అండి, పార్వతీదేవిని. అంతటి అందగత్తె అయినటువంటి పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి పరమశివుడు ముందొచ్చి నిలబడి ఉపచారం చేస్తుంటే, సాక్షాత్ మన్మధుడు బాణప్రయోగం చేస్తుంటే మూడో కన్ను తెరిచి కాల్చి వెళ్ళిపోయాడు. తప చేపట్టలేదు శంకరుడు. ఎప్పుడు చేపట్టాడు, అపర్ణయ్యి ఆకులు కూడా తిండం మానేసి తపస్సు చేసి సొక్కిపోయి ఇలా అయిపోయి నాకు ఈశ్వరుడే భర్తగా కావాలంటే ఆనాడు బ్రహ్మచారిగా వచ్చి మళ్లీ పరీక్ష చేశాడు. తన పెళ్లి చెడగొట్టుకోవడానికి తానే వచ్చి తన మీద చెప్పుకున్నవాడు ఈ సృష్టిలో ఉన్నవాడు ఉంటే శంకరుడే, బ్రహ్మచారిగా వచ్చి. అప్పుడు ధూర్త బ్రహ్మచారి ఎవడరా నువ్వు శివలింగ చేశావుంది ఆవిడ, అప్పుడు మెచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని శంకరుడిగా కనపడ్డాడు. ఈశ్వరుడు అడిగేది ఏదో తెలుసా అండి, అంత సౌందర్యం అడుగుతాడు. బాహ్య సౌందర్యము ఈశ్వరుడి దగ్గర పనికొచ్చేది కాదు. బాహ్య సౌందర్యం అంతా చెప్పి ఇందువల్ల కృష్ణుడు సత్యభామతో చాలా పొత్తుగా ఉన్నాడు అని ఎవరైనా అన్నారు అనుకోండి, నీకు భాగవతం చేత కాక నువ్వు అలా చెప్పావు. భాగవత పరిశీలన నీకు చేతనైతే రుక్మిణీదేవిది పెద్దపీట. ఎందుచేత పెద్దపీట అంటే అంత సౌందర్యము చేత స్వామిని గెలుచుకుందావిడ. నువ్వెప్పుడు గెలుచుకోవాలంటే పరమాత్మని అంత సౌందర్యంతో గెలుచుకోవాలి. ఇక్కడ పెరగాలి నువ్వు. ఎలా పెరగాలి, నీ ఎందున్న విభూతి ఈశ్వర ప్రచోదనమని నువ్వు అంగీకరించగలగాలి. నీకున్నది ఏదైనా ఈశ్వరానుగ్రహమే అనగలగాలి. ఎలా, కష్టం వచ్చినా. రుక్మిణీదేవి ఈ మాట అంటే నేను అందుకే అన్నాను, నువ్వు అందుకే చేసుకున్నావా అని ఉంటే ఇంత గొప్పగా కృష్ణ పరమాత్మ తీసుకెళ్లి పడుకోపెట్టి ఇన్ని ఉపచారములు చేసి ఆవిడ దగ్గర ఇలా అన్నాడు. ఎవడు భక్తితో అలా నిలబడిపోతాడో, ఇన్ని మాటలు ఇలా అంటే చిన్న అతిశయం కలుగుతోందేమో, అది కలగకుండా ఉంటే రుక్మిణీదేవి చాలా శోభిస్తుందని ఈ మాట అన్నందుకు ఆవిడ ఎంత గొప్ప గొప్ప ఉపమానాలు చెప్పిందండి. ఆవిడ ఇది చూసుకుని పొంగిపోయి అన్ని ఉపచారాలు చేసి నా తప్పు క్షమించు రుక్మిణి అన్నాడు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరైనా నిలబడి నన్ను క్షమించు అని అడగడం మీరు విన్నారా భాగవతంలో? మొట్టమొదటిసారి రుక్మిణీదేవి దగ్గర అడిగాడు. అంటే ఈశ్వరుడు ఆయన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాడి దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఇంత వశుడవుతాడు ఈశ్వరుడని, నిన్ను నువ్వు సంస్కరించుకోవలసినటువంటి విధానాన్ని విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్టుగా ప్రకటించినట్టుగా చూపించినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఘట్టమా ఘట్టము. దీన్ని తెరకెక్కించడంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి, అది త్రికాలవేది కృష్ణ పరమాత్మ యొక్క ఆంతర జీవితమును కూడా దర్శనము చేయగలిగినటువంటి మహాపురుషుడైతేనే దాన్ని చెప్పగలడం. ఎవరు చెప్పగలరండి లేకపోతే? వెంకటేశ్వర స్వామి వారు ఏడు కొండలు దిగొచ్చి అలమేలు మంగమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అలమేలు మంగమ్మ నాట్యం చేస్తే, నాట్యం చేసినప్పుడు ఒంటి చెమటలు పట్టిన అలమేలు మంగమ్మ ఎలా ఉంటుందో, ఆవిడ మనస్సులో భావన ఎలా ఉంటుందో, అలరులు కురియగా ఆడినదే అలకుల కులుకుల అలమేల్మంగ అనగలగాలంటే
అమ్మతనంలో అమ్మతనాన్ని మాత్రమే చూసి అమ్మ మనస్సులో చొరబడి అమ్మకి అయ్య పట్ల ఉన్న శృంగార భావనని ఆ నాట్యాన్ని తన జ్ఞాన నేత్రంతో చూసి కీర్తించగలిగి భక్తి స్థాయిలో నిలబడి ఆ సరళ రేఖ దాటడం అనేటటువంటిది చేత కాని వినయ సంపత్తి చేత కట్టుబడిన వగ్గేయకారుడికి తప్ప అంజలికి సాధ్యం కాదు. అది అన్నమయ్య గొప్పతనం. అలా రుక్మిణీదేవి ఇవాళ కృష్ణుణ్ణి వశం చేసుకుని తనవాణ్ణి చేసుకుంది. ఇది రుక్మిణీ విజయము అని నేను అంటాను. కాబట్టి ఇది మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసినటువంటి విజయం. దానికోసమని వ్యాస భగవానుడు అంతఃపురంలో జరిగినటువంటి విషయాన్ని భాగవతంలో తీసుకొచ్చి ఇస్తే పోతనామాచ్యుల వారు మన ఎందున్నటువంటి అనుగ్రహంతో వారు రామకైంకర్యంగా సమర్పించుకున్న దానిని ఆంధీకరించి మనకు అందించారు. తదుపరి కాలంలో రుక్మిణీదేవి యొక్క అన్నగారైనటువంటి రుక్మి, ఇది ఒక చాలా చిత్రమైనటువంటి సందర్భం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రుక్మికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం, కానీ కృష్ణుడంటే మాత్రం అంత పెద్ద ప్రీతి ఆయనకేం లేదు. పావు చుట్టం పడగా విరోధం, పావు కావాలి పడగ ఉండకూడదు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో, నేను ఎందుకో పేర్లు పెట్టి చెప్పాలి, చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. ఎలా ఉంటుందంటే అల్లుడు గారు కావాలి, అల్లుడు గారి అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి, ఆ పిల్లాడికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఈ అమ్మాయి అల్లుడు గారు ఈ పిల్ల అక్క చెల్లెళ్ళని కూడా మరదళ్ళని ఎంతో ప్రేమించాలి, కానీ ఈ పిల్లవాడు మాత్రం తన అక్క చెల్లెళ్ళని చూడకూడదు. ఎందుకు నువ్వు ఇంకా మనుష్యుడిగా పుట్టడం? ఇది నీకు ఉండవలసిన లక్షణమే? ఒక మనుష్యుడు ఉండవలసిన లక్షణమే అది? నీకు యుక్త వయస్సు వచ్చిన పిల్లని ఇచ్చేటటువంటి వాడికి ఉండవలసిన ఆలోచన సరళైదే? ఇంత హేయంగా ఉంటాయి ఆలోచనలు మనుష్యులవి. నేను ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అక్క చెల్లెళ్ళు ఉన్నారా అండి, చాలా భయం భయంగా అడుగుతారు పెళ్లి కొడుకు గురించి అడిగేటప్పుడు. ఉన్నారండి అన్నాం అనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉంటే అంటారు. అక్క చెల్లెళ్ళు ఉంటే నీకే? ఆయన అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెలితో పొందినటువంటి ప్రేమ, అన్నదమ్ముడు పీటల మీద కూర్చుని ఓ ఇల్లు కట్టుకుంటే అక్క చెల్లెలు పొంగిపోయి ఇచ్చినటువంటి హారతి నీకేం తెలుసు? నీకు తెలియదేమో జీవితంలో, అందుకు నేను అలా మాట్లాడగలిగావు. ఆ అక్క చెల్లెలు ప్రేమేమిటో నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడగలవా? పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషం అండి వాళ్ళకి, మా అన్నయ్య పెళ్లి కొడుకు, మా తమ్ముడు పెళ్లి కొడుకు అని అలా వెనకాతలే వెనకాతలే వెనకాలే ఉంటారు. ఆ బుగ్గను చుక్కెట్టడం దగ్గర నుంచి, ఆ కళ్యాణం బొట్టు తీర్చడం దగ్గర నుంచి, వాడికి ఎప్పుడు ఉత్తరీయడం వేసుకోవడం రాక కిందకి జారిపోతుంటే దాన్ని భుజం మీద వేయడం దగ్గర నుంచి, ఆ జీలకర్ర బెల్లం పెట్టినటువంటి జిగురు వదిలిపోయే వరకు వాడికి తలంటి పోసి ఎంత ప్రేమ వలది, అంత ప్రేమతో ఉంటారు వీళ్ళు. ఇలాంటి పనికి మాలిన మాటలు పై వాళ్ళు మాట్లాడుతుంటారు. పాడు చేసేది ఎవరంటే పెద్దవాళ్ళే. నేను నన్ను క్షమించండి, నేను అలా అన్నందుకు సభాముఖంగా, వయస్సు చేత పెద్దరికం కాదు, సంస్కారము చేత పెద్దరికం ఉండాలి. సంస్కారము చేత పెద్దరికం చేత కాకపోతే ఎప్పుడూ నువ్వు నేను భేదాలి. తన వాళ్ళని పొగుడుకోవడం, అవతల వాడి యందు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని అంగీకరించలేకపోవడం, నీ బ్రతుకంతా అలాగే వెళ్ళిపోతుంది. ఏమిటి సాధించావు దానివల్ల? నువ్వు సాధించింది లేదు, నువ్వు నీ బిడ్డలకి మిగిల్చిన సంస్కారం లేదు, నువ్వు నాటిన పెనువేప విత్తు కొన్ని కుటుంబాలకు అదే సంస్కారంగా పరిణమించి వాళ్ళు మళ్ళీ ఎంతమందిని పాడు చేస్తారో నాకు చాలామంది తెలుసు. నాకు ఆప్తులైన వాళ్ళు నాకు తెలుసు. వియ్యంకుడిని పలకరించేటప్పుడు మీరు అండం చేత కాని వాళ్ళు నాకు తెలుసు, వాడు అని మాట్లాడతారు. అలా అనొచ్చా వాళ్ళు లేనంత మాత్రం చేత? ఎకవచన ప్రయోగం చేస్తావా వియ్యంకుడిని వియ్యప్రాల్ని? అంటే వాళ్ళు లేరు కదా, వాళ్ళు లేకపోతే ఈశ్వరుడు లేడు, ఎంత మర్యాదగా ప్రవర్తించాలి. రుక్మి ఘట్టం మనకి తెలియచేస్తుంది. రుక్మికి రుక్మిని అంటే ఇష్టం. ఎప్పుడో భాగవతం చదివిందని మీరు వింటే ఇవాళ్టికి మీకు దేనికి పనికి వస్తుందండి? అది మన జీవితానికి సమన్వయం చేసుకోగలిగితేనే పురాణం పనికొస్తుంది అంతే, లేకపోతే అది మన జీవితాన్ని ఉద్ధరించదు. రుక్మికి రుక్మిణి అంటే ప్రేమ, తోడ పుట్టింది కాబట్టి. కృష్ణ భగవానుడంటే ఆయనకి ఎప్పుడూ అంత ప్రీతి లేదు. రుక్మిణికి ఎవరంటే ప్రేమ? కృష్ణ భగవానుడు అంటే ప్రేమ. ముందుఘట్టంలో ఆవిడ ఏం చెప్తోంది, నాకు నువ్వు తప్ప ప్రపంచం అక్కర్లేదంటోంది. ఈయనేమంటున్నాడు, రుక్మిణి అంటే ప్రేమ, కృష్ణుడు అంటే అంత ప్రేమ ఉండదు. అంత ప్రేమ లేదు అని ఎప్పుడు తెలుస్తుంది, కట్టెకి నిప్పు ఉందనుకోండి, ఉఫ్ని ఊదినా ఎర్రతనం రాలేదనుకోండి, కట్టెకి నిప్పు లేదు. ఉఫ్ని ఊదినప్పుడు కట్టె చివర ప్రకాశించింది అనుకోండి, నిప్పు ఉంటేనేగా ప్రకాశించింది. వేరొకడు వచ్చి నాలుగు చాడీలు నాకు ఎవరి మీదో చెప్పాడు అనుకోండి, నోర్ మొయ్, వాళ్ళ సంస్కారం నీకేం తెలుసు, నేను అనగలిగాను అనుకోండి, వాడు ఊదితే మాత్రం నిప్పెందుకు రాజుకుంటుంది? వాడు ఊదితే రాజుకుందంటే రాజుకోవడానికి రవ్వ ఇక్కడ ఉంది, ఎక్కడో ఉంది నాకు మనస్సులో, కాబట్టి కదా వాడు మాట అంటే రాజుకుంది. ఇప్పుడు ఈ కోణంలో వీరి కథ వినండి. రుక్మి ఎందుకంటే దానికి ముందు ప్రాతిపదిక చెప్పకపోతే మీరు ఆ కోణంలో దాన్ని అన్వయం, నేను ఆఖరిని అన్వయం చేయడం కన్నా కొన్ని కొన్ని ముందు చెప్పి మిమ్మల్ని అన్వయం చేసుకోమంటే, ఇవి నిత్య జీవితంలోవే కాబట్టి చాలా అందంగా మీరు అన్వయం చేసుకుని చక్కటి సంస్కారమును పొందగలుగుతారు. మీరందరూ సంస్కారులే అలా నేను అంటున్నాను, కానీ నాకన్నా నా దగ్గర వినవలసిన వాళ్ళు, నా దగ్గర సంస్కారము నేర్చుకోవలసిన వాళ్ళు ఈ సభలో ఎవరూ లేరు. మీ దగ్గర నేను నేర్చుకోవాలి తప్ప, అది మీ ఔదార్యం, అలా అంగీకరించి కూర్చోవడం. కాబట్టి ఆనాడు రుక్మి తన కుమార్తె అయినటువంటి రుక్మవతిని మేనల్లుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయినటువంటి చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడు. మనవరాలైనటువంటి రుక్మ లోచనని కృష్ణుడి యొక్క మనువడైనటువంటి అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు, అనిరుద్ధుడికిచ్చి వివాహం చేశాడు. అప్పటికి కృష్ణుడి యొక్క సంతతి 16,000 మంది అంగనలు, అష్ట మహిషులయందు ప్రతి వారి యందు 10 మంది కుమారులు కలిగారు కృష్ణ పరమాత్మకి సమానంగా. ఆయన కొడుకులు, అల్లుళ్ళు, ఆయన మనవలు, మునిమనవలు, ఇదంతా కలిసి తామరతంపరగా పెరిగిపోయినటువంటి వాళ్ళకి చదువు చెప్పడం కోసమని పెట్టినటువంటి గురువుల సంఖ్య 380,100 మంది గురువులు. అంటే ఒక వ్యక్తి నిజంగా ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికి, ఈసారి మనం అందరం కూడా మకర సంక్రమణానికి నా కడుపున పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, తత్సంబంధీకులు అందరం కలిసి వెంకటాచలం వెడదాం మకర సంక్రమణానికి అన్నాడు అనుకోండి, ఒక 3 బోగీలు రిజర్వేషన్ చేయవలసి వస్తుందని నాన్నగారండి అని పెద్ద కొడుకులు ఇష్ట రాసుకు వచ్చారనుకోండి, నేనంట ఆయన ఐశ్వర్యవంతుడు అంటాను. ఎందుకంటే ఆయన పిలిస్తే వస్తారు. ఎంతమంది నీకుంటే ఎందుకు, నువ్వు పిలిస్తే రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, నీవు ఐశ్వర్యము లేనివాడవు. నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావాలి 10 మంది, అలా రాగలుగుతున్నారంటే నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు ప్రేమ సంపాదించుకున్నావు ప్రపంచంలో. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంతమంది గురువులు పెట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎంత సంతోషంగా ఎంతమంది మనవలతో, కొడుకులతో, కోడళ్లతో, ముని మనవలతో ఎంత సంతోషంగా ఎలా కాలం గడుపుతున్నాడో మీరు ఆలోచించండి. అటువంటి సమయంలో వివాహం జరిగింది. బలరాముడు, కృష్ణ పరమాత్మ ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలన్నీ జరిగిపోయిన తర్వాత కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అందరూ బయలుదేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అక్కడికి కళింగరాజు వచ్చాడు. ఈ కళింగరాజుకి లేనిపోని పెద్దరికం ఒకటి ఉంటుంటుంది కొంతమందికి, ఇదో అక్కర్లేని పెద్దరికం. ఇలాంటి వాళ్ళని చేర తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులలోనే ఉంటారు, ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానాన్ని మీరు పరిమితం చేయకపోతే అన్నిటికీ వాళ్ళకేం పెద్దపీట వెయ్యక్కర్లేదు. వాళ్ళకి సంస్కారం లేని బంధువులు అయినప్పుడు వాళ్ళ స్థానం వాళ్ళకి చూపిస్తే చాలు, తప్పేం లేదు. దేహబంధుత్వం ఎంతవరకు అంతవరకు ఆ గౌరవం చాలు. సంస్కార బలం పెంచుకోలేని వాళ్ళు, సంస్కార బలం పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దేహబంధుత్వం చేత దూరబంధువులు అయినా వాళ్ళకి పెద్దపీట వెయ్యాలి. ఎందుకని, సంస్కార బలం చేత పెద్ద బంధువులు వాళ్ళు. అందుచేత చూడండి ఎంత చిత్రం జరిగిందంటే, ఒక నీతి చింద్రికలో ఒక మాట చెప్తారు, వెనకటికి ఒక రాజుగారి యొక్క పట్టెమంచానికి ఒక నల్లి ఉండేది. ఆ నల్లి రాజుగారు తినడమంటే ఎటువంటి ఫుడ్ తింటాడండి ఆయన, మనలాగా తినడు కదా. అంటే మనం ఏం తక్కువ తింటలేదు, ఈశ్వరానుగ్రహం చేత మనం కూడా మంచి ఆహారం తినగలిగిన సమర్థతను ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. మీరు ఇచ్చిన పళ్ళేటాలు రోజును అని ఇప్పిస్తున్నాడు నాకు, ఇంకా మళ్ళీ మనలా అండం ఎందుకు? ఈశ్వరుడు నీ రాజు, నేను తిన్నట్టు రాజులు తింటున్నారు అంటే సరిపోతుందేమో అసలు. అందుకని అంత మంచి ఆహారం తినేటటువంటి రాజు యొక్క రక్తము చాలా రుచిగా ఉంటుంది కదా. అందుకని ఆ రాజు పడుకుని నిద్రపోతుంటే నల్లికి ఒక లక్షణం ఉంటుంది, నిద్రపోతే తప్ప నల్లి కుట్టదు. అందుకని చక్కగా రోజు రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత ఈ నల్లి వచ్చి కుట్టి చక్కగా నెత్తురు తాగేసి వెళ్ళి పడుకునేది. రాజు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఒకనాడు ఎక్కడో దూరదేశం నుంచి ఓ దోమ ఒకటి వచ్చింది. ఈ నల్లితో బంధుత్వం పెట్టుకుంది. అది పెట్టుకుని వచ్చి, నువ్వు రాజావారి అంతఃపురంలో ఉంటావు కదా, నేను ఇంత ఇంత చుక్క నెత్తురు రాజుగారికి తాగెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో కోరిక, నీ కాళ్ళు పట్టుకుంటే తీరుతుంది అంటున్నారు, ఇంత చుక్క తాగనిద్దు అంది. అంటే అది ఎంది, వద్దు వద్దు, నాకంటే అలవాటు, రాజు బాగా గాఢ నిద్ర పోయిన తర్వాత ఆయనకి తెలియకుండా తాగుతాను, తెలిస్తే కొంపలు అడిపోతాయి, అందుకని వద్దు, నేను నిన్ను తాగనివ్వను అంది. అలా కాదు, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, అంతవాడివి, ఇంతవాడివి, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు నన్ను ఒక్క చుక్క తాగని అంది. నల్లి మంచంలో ఉంటుంది అడుగున, దోమ పైన తిరుగుతుంది. ఈ పిచ్చనల్లి అంది, అయితే రాజు బాగా నిద్రపోయిన తర్వాత మాత్రమే తాగు, తాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తాగు, ఏ అవయవం మీద పడితే అవయవం మీద వాలకు, ఇన్ని మాటలు చెప్పింది. అలాగే అలాగే అంది. రాజు వచ్చి ఇలా పడుకున్నాడు, దీనికి తొందర, ఎప్పుడు తాగేద్దాం ఎప్పుడు తాగేద్దాం అని. ఆయన ఇలా పడుకుని కళ్ళు మూసుకుని, ఇంకా గుర్రు పెట్టలేదు ఆయన, ఇంకా బాగా నిద్రపోలేదు. ఇది ముఖం వంక చూసింది. రాజావారి ముఖం అంటే ఎంత ప్రసాద, ఎంత బాగుంటుంది, చక్క అందంగాను. అందుకని రాజుగారి ముక్కు మీద వాలి తాగితే బాగుంటుందని ముక్కు చివర వాలి తాగబోయింది. తాగబోతే రాజుకి చుర్రుమని ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టే తప్పుకున్నది, తప్పుకుని మళ్ళీ రాజు నిద్రపోకముందే చెంప మీద వాలింది, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ తప్పుకుంది. మూడో మాట మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది, మళ్ళీ కొట్టాడు, తప్పుకుంది. ఇలా అనుకున్నాడు, మూడు దద్దుర్లు కనపడ్డాయి. ఒక్కసారి లేచి, ఎవరక్కడ అన్నాడు. ప్రభు ఏమైంది అని పరిగెత్తుకొచ్చారు. ఏమిటి దిక్కుమాలిన మంచం, ఇందులో ఏముంది, అస్తమానం ఏదో కుడుతోంది మొహం మీద అన్నాడు. ప్రభు ఇవాళకి మీరు ఈ హంసతూలికా తల్పం మీద పడుకోండి, దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా పరుపు గిరిపు దులిపేసి మంచం దులిపారు, ఈ నల్లి కింద పడింది, దీన్ని తప్పేశారు, దోమ వెళ్ళిపోయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని బంధువులు కదా అని స్థానాలు ఏమి ఇవ్వక్కర్లేదు. నీతి చంద్రికను అనుసరించి వారి వారి స్థానములలో వారిని ఉండనీయవచ్చు. నేనేం దోషం చెప్పలేదు కదండి, నీతి చంద్రికతో సమర్థించాను కదా. అందుచేత కృష్ణ పరమాత్మదే వెళ్ళి అక్కడ చక్కగా ఆ విదర్భలో రుక్మి యొక్క కుమార్తెకి, రుక్మి యొక్క మనవరాలికి, కృష్ణుడి యొక్క మనవడికి వివాహాలు పూర్తయిపోతే ఆ మధ్యలో బయలుదేరాడు కళింగ దేశాధిపతి. ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి శుభకార్యాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తగుదు అమ్మా అని నేను ఎన్నో చోట్ల చూశానండి, కడివేడు పాలల్లో ఉప్పరాయి వేసినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్క మాట మాట్లాడతారు అంతే వాళ్ళు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు అనుమానాలు పెరిగిపోతాయి, మాటల తీరు మారిపోతాయి, కుటుంబాలు విడిపోతాయి. వీడెంత సంతోషపడిపోతాడు, వాళ్ళకి అదే పని. సంస్కారము లేని మాట తీరు ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, హాస్యగాడి కింద వాడి వదిలిపెట్టేస్తే చాలు వాళ్ళని. అంత సీరియస్ మైండింగ్ అంటారే, అది ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి సంస్కార బలం లేదు మనస్సులో, అందుకని వాళ్ళ మాటకంత విలువ ఇవ్వకూడదు. సంస్కార బలం ఉన్నవాడి మాట ఉంటుంది, దాన్ని మీరు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి చూడండి, ఆ కళింగ దేశాధిపతికి ఏం అవసరం? ఒరే, ఒకప్పుడు ఈ రుక్మి తన చెల్లెల్ని కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి పెద్ద యుద్ధానికి వెళ్ళాడు కదా, ఇవాళ వీళ్ళు వీళ్ళు ఇంత కలిసిపోయారు, మళ్ళీ బంధుత్వాలు కలిసిపోతున్నాయి, వీళ్ళ కొడుకుని తీసుకెళ్లి మళ్ళీ వీడి మనవరాల్ని కూతుర్ని కూడా రుక్మి తీసుకెళ్లి మేనల్లుడికి ఇచ్చేశాడు, వాళ్ళ మనవడికి ఇచ్చాడు, వీళ్ళు వీళ్ళు ఇంత అన్యోన్యం అయిపోవడమా అని కళింగ దేశాధిపతి కడుపు మండిపోయింది. అసలు వీడి కడుపు మండిపోవడం ఎందుకు? ఊదాడు. ఊదితే ఎందుకు రగులుకోవాలి? రవ్వు ఉంది కాబట్టి. ఎలా ఊదాడు? రుక్మి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, అంత తొందరగా మర్చిపోయావిటయా, నీ కూతుర్ని పట్టుకెళ్ళి కృష్ణుడి కొడుక్కిచ్చి వివాహం చేస్తావా, నీకు గుర్తుందా ఆ రోజున ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రానికి వేసి కట్టేసి రేవులవారం గొరిగి అని కత్తి పెట్టి నీ జడలు పాయలు పాయలుగా వదిలిపెడితే రాజులందరూ నిన్ను చూసి నవ్వితే భోజకటకాన్ని రాజధానిగా చేసుకుని ఉండిపోయావు, అంత అవమానం చేశాడు. నువ్వు శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దాం రుక్మిణిని సిద్ధం చేశావు, తను ఎత్తుకుపోయి హాయిగా ద్వారకలో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి కృష్ణుడి ఎందు పుట్టిన కొడుక్కిని ఈ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా, ఇంత తొందరగా ఎలా మర్చిపోయావా ఈ అవమానం, పర్వాలేదు నీ మనసు మంచిదే చాలా తొందరగా మర్చిపోతావు అవమానాలు అన్నాడు. ఊదాడు, అంటుకుంది నిప్పు. ఎలా మళ్ళీ నేను తిరిగి అవమానించగలను అన్నాడు. అంటే చూడండి, పాలకొండలో ఉప్పరాయి. ఈ సంఘటనలు పురాణంగా వినడానికి కాదండి, జీవితంలో. అందుకే భాగవతం చదువుకోండి, భాగవతం వినండి అని ఎందుకంటారో తెలుసా? జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు అవుతుంది. భాగవతం వంట పట్టిందనుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు. అనవసరపు వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించనివ్వరు, వాళ్ళ మాటలకి మీరు పెద్ద విలువ ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి, ఓహ్ ఇది నా జీవితంలో అశాంతి రేపుతుంది, దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని తెలిసిపోతుంది మీకు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనస్సులో ఈ భావన కలిగిందో, నేను ఎలా అవమానించను బలరామకృష్ణుల్ని అని అడిగాడు. అడిగితే ఆ కళింగ భూపతి చెప్పాడు, ఏమీ లేదయ్యా, బలరాముడికి జూదం ఆడడం అంత బాగా రాదు, కానీ ఒక మర్యాద ఒకటి ఉంది, జూదానికి రమ్మంటే రాననకూడదు ఆ రోజుల్లో. కాబట్టి జూదానికి రమ్మని పిలు, వస్తాడు. ఆడడం రాదు కదా, పందాలు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నీ పళ్ళు కనపడేటట్టు నవ్వుతుంది, కికిలించు, కుపితుడైపోతాడు బలరాముడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేద పడిపోతుంది. అలా నువ్వు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు కలిసిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో, లేనిపోని విరోధానికి, లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి ఆప్తులైన వాళ్లతో, తమ జీవితాలకి సుఖశాంతులు ఇవ్వవలసిన వాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏం చేశాడు అంటే బలరాముణ్ణి జూదానికి పిలిచాడు. పిలిచి పాచికలు మొదలుపెట్టాడు. 10, 20, 30, 50 ఒడ్డడం మొదలెట్టాడు. ఓ ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడల్లా పళ్ళన్నీ కావాలని బయటికి పెట్టి ఇకిలించేవాడు. ఇకిలించి ఎలా ఓడిపోతున్నాడో చూడండి అని పెద్ద కేకలేసి పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతుండేవాడు. సహిస్తున్నాడు బలరాముడు, చూస్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇది అగ్నిపర్వతం. అది అగ్నిపర్వతం అని తెలియక, పేలుతుందని తెలియక అస్తమానం అగ్గిపుల్ల తెచ్చి వెలిగిస్తున్నాడు. వీడి అదృష్టం గాలి కారుతోంది. అది అంటుకుంది అనుకోండి, అంటించిన వాడు ముందు ఎగిరిపోతాడు కదండి. కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు, చెయ్యని అవమానం, ఎప్పుడో పేలుతుంది పర్వతం. బలరాముడికి ఔద్ధత్యం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. నాకెందుకు, వాడు బాగా చేయని చేస్తే రుక్మిణీదేవికి నా మీద కోపం వస్తుంది అనుకుంటున్నాడేమో. రుక్మిణీదేవి నన్ను అర్థం చేసుకోగలదని కృష్ణుడు అలా చూస్తున్నాడు. అన్ని ఎరుగున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాళ్ళే చూస్తున్నాడు. ఏమైంది? ఆఖరన బలరాముడికి కోపం వచ్చి 100,000 రూకలు వడ్డాడు. వడ్డి ఆట ఆడాడు, బలరాముడు గెలిచాడు. గెలిస్తే నువ్వు గెలి, నేను గెలిచాను అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. నేను గెలిచాను ఆటలో అన్నాడు బలరాముడు, నువ్వు గెలవలేదు అన్నాడు. అక్కడ కళింగ భూపతి మొదలైన వాళ్ళు కూర్చుని అప్పటి వరకు బలరాముడు ఓడిపోతే ఓ నవ్వి రెచ్చగొడుతున్నారు రుక్మిణి. వాళ్ళని అడిగాడు, ఈ ఆట నేను గెలిచాను కదా అన్నాడు. వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి కావలసింది రుక్మికి బలరాముడికి వైరం తరగాలి. రెచ్చగొట్టే వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. అందుకని వాళ్ళు ఊరుకున్నారు రుక్మి పక్షం పట్టుకున్నట్టుగా. వెర్రి రుక్మి అనుకున్నాడు, వీళ్ళందరూ నా పక్షమని, నీకు ఆట తెలియదు పాట తెలియదు, ఈ ఆటను ఓడిపోయావున్నాడు. అయితే బలరాముడు అన్నాడు, సరే వేరొకసారి 100,000 ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడాడు. ఈ మాట బలరాముడే గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు నేను గెలిచానన్నాడు. నువ్వు లేదు లేదు నువ్వు ఓడిపోయావు, నీకు ఆట తెలియదు అన్నాడు రుక్మి. అశరీరవాణి పలికింది, లేదు బలరాముడు గెలిచాడు ఈ ఆటలో. అంటే ఎవరి ధర్మమును పట్టుకుని ఉంటున్నారో, సంయమును పట్టుకుంటున్నారో వాళ్ళ వైపు ఈశ్వరుడు వహిస్తున్నాడు. ఇంత అశరీరవాణి చెప్పినా కళింగ భూపతి మొదలైన వారు చేసిన సైగల్ని చూసి వెర్రివాడై రుక్మి అన్నాడు, ఇక ఇక నవ్వుతూ పళ్ళు బయట పెట్టి, నువ్వు గొల్లల్లో పుట్టినవాడివి, ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరుగుతూ గోవుల్ని కాసుకునేవాడివి, నీకు రాజులతో జూదమాడ్డం నీకేమొచ్చని కూర్చున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంకా ఉద్ధతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకా చూశాడు బలరాముడు, ఇంకా వీణ్ణి ఊరుకోవడానికి వీల్లేదు. అసలు ఊదినవాడెవరు అని చూశాడు, తెలిసిపోయింది. రెచ్చగొడుతున్నాడు కళింగ భూపతి. తను కూర్చున్న ఆసనం నుంచి లేచి పళ్ళు ఇకిలిస్తున్నటువంటి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. విరిచేసి ఆ నోటి మీద ఉన్న పళ్ళ మీద తన అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. 32 పళ్ళు ఊడి కింద పడిపోయి నెత్తురుకక్కుకు చచ్చిపోయాడు. ఈయన దగ్గరికి వచ్చి, రుక్మి దగ్గరికి వచ్చి కంఠం కింద చెయ్యేసి పైకెత్తి, ఇందాకటి నుంచి నవ్వడానికి వెటకారం చెయ్యడమే పనన్నట్టుగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నామని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు కక్కి రుక్మి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు లేచి అన్నాడు, రుక్మిణి బయలుదేరదామా అన్నాడు. అయ్యో తప్పకుండానండి బయలుదేరదామని.